భగవద్గీత 16:13-16 ఇదం అద్య మయా లబ్ధ ఇమం ప్రాప్తే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌమయ హతశత్రు అనిశ్య చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆడియో విజన వానస్మి కోన్నోస్తి సదృశోమయ యక్షేదాశ్రయ మోదిస్త ఇత్త జ్ఞాన విమోహిత అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామ భోగేషు పతంతి నరకేసు చౌ. రాక్షస స్వభావం కల మనిషి ఇట్లు తలచును, ఈనాడు నా వద్ద ఎంత ధనం ఉన్నది, నా ప్రణాళిక వెళ్తే ఈ ధనాన్ని మరింత వృద్ధి చేయదును, ఇదంతా నాది, భవిష్యత్తులో దీన్ని మరింతగా వృద్ధి చేయదును, అతనితో నాకు పడదు, అతన్ని వదిలించుకుందును, ఇతర శత్రువును కూడా వదిలించుదును, నేనే అంతటికీ ప్రభువును, అంతా నా సుఖం కొరకే, అంతా నాకు తెలుసు, నేనే శక్తివంతుడను సుఖవంతుడను, నా బంధువులతో కూడి నేనే అత్యంత సుఖం కలవాడను, నన్ను మించిన శక్తివంతుడు కానీ సుఖవంతుడు కానీ ఉండరాదు, నేను యజ్ఞములను ఆచరించుదును, దానం ఇచ్చుదును, ఆ విధముగా నేను సంతోషమును పొందుదును, శాస్త్రముల్ని నిర్లక్ష్యం చేసి అటువారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు, వారు ఈ విధముగా అనేక చిత్త విభ్రాంతులచే కలతనంది మాయాజాలము చే బద్దులై ఇంద్రియ భోగములు ఎడ మిగుల ఆసక్తిని కలిగి నరకానికి పోదురు. చెప్పండి, అనేక చిత్త విభ్రాంతులచే కలత పొంది మాయాజాలం చే బద్దులై ఇంద్రియ భోగములు ఎడ మిగుల ఆసక్తి పొంది నరకాన్ని పడుదురు. తాత్పర్యం, రాక్షస స్వభావుడు తన ధన ఆర్జనకు హద్దును చూడడు, అపరిమితమైనది, దానిని వినియోగించి ఇంకా వృద్ధి చేయాలనే ప్రణాళికలను అతను ఆలోచించడు, మార్గంలో వర్తించడానికి వెనకాడక నల్ల బజార్లో బ్లాక్ మార్కెట్ లో వ్యాపారం చేయను, భూమి కుటుంబము గృహము ధన సంపత్తులతో మోహితుడై ఇంకను వృద్ధి చేసుకున్న వాళ్ళనే ఆలోచించండు. స్వశక్తి పైన నమ్మకం గల అతడు తాను పొందినది తన పూర్వ పుణ్యఫలమని ఎరుగడు. వాస్తవానికి అతనికి అవకాశం ఇవ్వబడింది, అది అంతా పూర్వకర్మల ఫలమనే భావము అతనికి ఉండదు. తనకున్న ధనం తన తెలివితేటలచేనే లభించిందని అతడు తలపోయాను. రాక్షసుడు తన స్వీయతను నమ్ముడు కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి ఉన్నత కుటుంబంలో జన్మించుట, ధనవంతుడగుట, విద్యను పొందుట, సౌందర్యం కలిగి ఉండుట పూర్వజన్మ పుణ్యకార్యముల వలన కలుగును. అయినా రాక్షసుడు ఇవన్నీ యాదృశ్చికమని స్వీయ సామర్థ్యములను కలుగునని భావించను. మానవులందలి వైవిధ్యము సౌందర్యం విద్య వెనక గల ఏర్పాటును వారు గుర్తించరు. తనకు పోటీ ఉత్సవాన్ని దాన స్వభావుడు శత్రువుగా భావించను. నేటి కాలంలో ఇట్టి రాక్షసులు అనేకులు కలరు, ఒకరికొకరు వారు శత్రువులైందరు. మానవుల నడుమ, కుటుంబముల నడుమ, సంఘము నడుమ, దేశము నడుమ, స శత్రుత్వం మరింత దృఢతరమగుతున్నది. ఆ కారణంగానే ప్రపంచమంతటా కలహము, యుద్ధము, శత్రుత్వము నెలకొని ఉన్నది. దానవ ప్రవృత్తి గల ప్రతివాడు ఇతరులను నాశనం చేసి తాను జీవించ కోరును. సాధారణంగా తన పైన మరొకరు ఉన్నట్లు గుర్తించడు, తననే భగవంతుడిగా భావించడు. భగవంతుడిని ఎక్కడో వెతుకుతున్నారేమి, మీరే స్వయంగా భగవంతుడు, మీకు ఏది నచ్చితే అది చేయవచ్చు, వేరే భగవంతుడిని నమ్మకండి, అట్టి భగవంతుడు లేడు అని దానవ స్వభావం కల ప్రచారకులు శిష్యులకు బోధలు కావించదు. వాస్తవానికి ఇవన్నీ అసుల యొక్క ఆలోచనలు. అసురుడు ఇతరులను తనతో సమానంగా ధనవంతుడు పలుకుబడి కలవారిని కారని తలుచును. ఇతరులు తనకన్నా ధనస్సు యశస్సులందు అధికులను అంగీకరించడు. ఉన్నత లోకానికి ఉదరించబడే విషయంలో అతడు యజ్ఞము లేని విశ్వాసం లేక తన సొంత పద్ధతులను సృష్టించుకొని లేదా యంత్రముల ద్వారా ఉన్నత లోకానికి చేరగలనని భావించను. రావణుడు ఒక ఉదాహరణ. వేదముల యజ్ఞములను ఆచరించకనే అతడు స్వర్గలోకానికి పోవటకు నిచ్చెన వేయటకు ప్రయత్నించను. అదేవిధంగా నేటి యుగంలో కూడా రాక్షసులు యంత్రముల ద్వారా స్వర్గాలకు పోవటకు తీవ్ర యత్నములు చేస్తున్నారు. ఇవన్నీ వారి పూర్తి భ్రాంతికి నిదర్శనలు. దీని ఫలితం ఏమనగా వారు నరకమును పడిపోదురు. మోహజాల అనే పదము జాలము అనగా వల. వలలో పట్టిబడిన మత్స్యం వలె వారు బయటపడి మార్గం లేక ఉండు. జ్ఞానతిమిరాన్నస్య జ్ఞానాంజన దళాకయ యక్షరుని మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బెంగాల్లో ఉన్నప్పుడు మనలో ఉండేవాళ్ళు సినిమాలు చూడరు కాబట్టి వాళ్ళకి తెలీదు. బెల్గాన్లో అక్కడుండే భక్తులు వచ్చారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో పూర్తిగా ఆస్తికవాదాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు సినిమా తీశారంట, ఓ మై గాడ్. చూశాను, విన్నా సినిమా, అది సీడీ ఉంది ఇక్కడ, చూడాల్సిన సీడీ. దానిలో ఈ భజనలు ఏంది, రాతి విగ్రహాలను పూజించడం ఏంది, భగవంతుడి పేరు మీద గుండు కొట్టుకోవడం ఏంది, ఇన్ని అర్థం లేని పనులు. రాతి విగ్రహాన్ని పూజిస్తే ఏమవుతుంది, భర్త వచ్చి నాస్తికుడు, ఇట్లా ఇంట్లో భార్య వచ్చి భక్తురాలు. ఈయన ఊళ్ళో అందరినీ జడగొట్టి వస్తూ ఉంటాడు, కానీ ఇంట్లో పెళ్ళాన్ని మాత్రం మార్చలేకపోతాడు. ఊళ్ళో అంతా ఇట్లంతా హేతువాదాన్ని మాట్లాడి జనాలంతా ఆయనకి, ఆయన పేరు కాంజీభాయ్. ఈ వాదాన్ని నమ్ముకున్నటువంటి వాడు కాంజీభాయ్. ఆయన ఈ యూనివర్సిటీ చదువులు చదివి పూర్తిగా వీటన్నిటిని నిరసించేవాడు. ఈ విగ్రహాల దగ్గర కూర్చోవడం పోయి తర్వాత ఈ నాళ్ళకి భజనలు చేయడం ఏంటి అంటే వాళ్ళ దృష్టితో ఈ ప్రపంచమే అంతా నీ సొంత ప్రయత్నంతో కష్టపడు, బాగా సంపాదించు, నువ్వు అనుభవించు, కావాలంటే ఇతరులకి అంటే నీ సొంత పద్ధతుల్లో ఇతరులకి సహాయం చేయడం ఎట్లా, భక్తి ఇతరులకి సహాయం చేయడం కోసం ఈ మందిరాలు నడపడం కానీ ఈ నగర కీర్తన చేయడం దృష్టిలో ఇవి రైతమైనటువంటి వాళ్ళ దృష్టిలో మన దృష్టిలో ఆత్మదృష్టి ఉండడం వల్ల శారీరకంగా ఎప్పుడు మనం సుఖపడే అవకాశం లేదు. ఎప్పుడు శరీరానికి ఏదో ఒక దృష్టి అనేది ఉంటూ ఉంటుంది. ఏం చేసినా కూడా శరీరం అంటేనే సమస్యలు, సమస్యల్ని సమాధానం చేయడం ప్రయత్నం కాకుండా శరీరాన్నే పోగొట్టుకోవడానికి. ఈ శరీరం మమకారం ఉండడం వల్ల మనం ఈ శరీరాన్ని పొందాము. ప్రతి మనిషికి కదా, ప్రతి మనిషికి శరీరానికి బాధలు వస్తూ ఉంటాయి. దాన్ని పోగొట్టుకోవడానికి మనం అది ఇది చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనకి ఆత్మజ్ఞానం కలుగుతుందో ఇప్పుడు మనకు తెలుస్తుంది శరీరానికి ఉండే సమస్యలు అనేకం, శరీరం ద్వారా దొరికేటువంటి సుఖం పరిమితమైనటువంటిది. తర్వాత ఈ సమస్యలు ముదురుతాయి, పెరుగుతాయి వయసు వస్తూ ఉంటే. కాబట్టి మనిషి భక్తిని సంసారం నుంచి, ఏ సంసారంలో మనం పర్మనెంట్గా ఉండము కానీ మన మనస్సు ఈ సంసారంలో ఆసక్తిని పొంది ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్నాము, ఆసక్తి వల్ల మళ్ళీ జన్మిస్తాం. అంటే ఆసక్తిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల. ఇది సభ్య జీవితాన్ని గడిపేటువంటి వాడు ఆసక్తిని మార్చుకోవడం ద్వారా మనం సమస్య అంతే కదా. మనకి భూమి మీద ఆసక్తితో ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలా, మనం ఆ రకంగా సంపాదించలేకపోతే ఈ రకంగా మనం తప్పు పనులు చేసి, అబద్ధాలు చెప్పి, అన్యాయాలు చేసి, మోసాలు చేసి, ఎందుకంటే మనం డబ్బును లక్ష్యంగా పెట్టుకున్నాం. బై హుక్ ఆర్ బై క్రూక్, ఏదో విధంగా నేను డబ్బు సంపాదించాను. డబ్బు ఉన్నవాడితే సత్తా. ఈ రోజుల్లో డబ్బు ఉంటే మనం అందరినీ కంట్రోల్ చేయగలం అనేటండి రాక్షసుల యొక్క స్వభావం. అంటే ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళకి తిండి లేక కాదు, వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఉన్న వీళ్ళంతా జైళ్ళలో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద ఫ్రాడ్లు చేసిన వాళ్ళంతా, వాళ్ళకేం తిండి లేక వాళ్ళు ఏదో మోసానికి అట్లా కాదు, వాళ్ళకి డబ్బు పిచ్చెక్కుపోయి వాళ్ళు ఇంకా చట్టము న్యాయం అన్యాయం పట్టించుకోకుండా ఇది మన చేతిలో ఉందంటే మనం ఆడించవచ్చు జనాల్ని అని చెప్తున్నాను. అది జరుగుతూనే ఉంది. అది అంటే ఇక్కడ ఈయన ఇట్లా దీనికంటే కొద్దిగా మనం పనిచేసి సంపాదించుకోవడం మేలు ఈ భజనలు చేసుకుని ఏందో వెతుకుతూ ఉండడం కంటే అని చెప్పి అందరినీ అంత ఈ వెనకాల చేరుతాడు. వాడు చూపిస్తాడు ఆ సినిమాలో వెళ్ళిపోయినాడు డాక్యుమెంటరీ కనుక్కుంటా అంత వెళ్ళి. కానీ ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన గమనిస్తాడు ఈ భారతదేశంలో చేదస్సం వాళ్ళు అలవాటు కొద్ది మళ్ళీ భక్తులు పడిపోతూ ఉంటారు. ఈ భారతదేశంలో అందరికీ మన రక్తంలో జీర్ణించుకుంది, ప్రతి మనిషి అటు ఇటు చూసి మళ్ళా దేవుని నమ్ముకోవడానికి తయారవుతాడు. ఏమి పాలుపోక మనశ్శాంతి కోసం నిజానికి వాళ్ళకి ఏదో జరుగుతుంది, లేకపోతే ఎందుకు చేస్తారు అట్లా. కానీ ఒక నాస్తికుడికి ప్రత్యక్షంగా దాని ఫలితం కనిపించాలా, ఏమవుతుంది అదే చెబుతాడు వాడు. ఇట్లంతా ఊళ్ళో అందరు కూడా పంజాబీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల అందరు కూడా ఈయన వెనకాలంటే దేశం అంతా కూడా ఆయన వెనకాల ఉన్నప్పుడు. కానీ వెనకాల ఉండే వాళ్ళంతా వీళ్ళంతా ఉన్నారు, కానీ గురువులు గురువులుగా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ వెనకాల పడి భజన చేసి వాళ్ళు భజనలు చేస్తూనే ఉన్నారు. కొంతమందిని వీళ్ళు యువతని కుర్రకారిని కొంత మార్చగలిగి ఎన్ని భారతదేశంలో అంతా రెకార్డ్ చేస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు అడుగుతారు, మీరు చుట్టలు లేదా కాంజీబాయి ఈ భారతదేశ ఆలోచన విధానాన్ని మార్చేసినాడు, ఇంతకుముందు అంతా కూడా అర్థం లేకుండా ఒకళ్ళొకళ్ళు అనుకరిస్తూ ఇవన్నీ నమ్మారు. కాంజీబాయి ఆయన ఇచ్చే వాదనకు జవాబిచ్చేవాళ్ళు కూడా లేరు. తెలుగు గల వాళ్ళంతా కూడా కాంజీబాయి జిందాబాద్, కాంజీబాయి జిందాబాద్. ఈ పత్రికలు వాడేవాళ్ళు చూస్తే ఇటుపక్క భజనలు జరుగుతున్నాయి, ఇటుపక్క కాంజీబాయి వెనకాల అంత జనాలంతా నాస్తికులు అవుతూ పోతున్నారు. మధ్యలో ప్రెస్ వాళ్ళు వచ్చి వీళ్ళు గురువులను అడుగుతారు. గురువుల దగ్గర వచ్చి ఈ కాంజీబాయి భారతదేశ ఆలోచన విధానాన్ని కూడా మార్చివేసినాడు, మీ అభిప్రాయం ఏందని అంటే వాడు అంటాడు, వాడు ఒక మూర్ఖుడు, ఆ కాంజీబాయి ఒక మూర్ఖుడు, వాడు పెంటతో సమానం, దానిలో రాయేస్తే మా మీద పడుతుంది, అటువంటి పనికి మళ్ళీ వాడికి మేము జవాబు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, వాళ్ళట జవాబు ఇస్తారు. ఎవడు నిలబడి మాట్లాడడానికి రారు, కానీ వాళ్ళు ఇట్లా అడిగినప్పుడు ఏమంటారు, వాడు పెంటతో సమానం, దానిలో రాయేస్తే మా మీద పడుతుంది. అంటే దేవుడి గురించి ఇట్లా ఆర్గ్యూ చేయడంలో అర్థం ఏం లేదు, వాడు ఎందుకు పనికి మాలని అడిగితే ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా కాంజీబాయి చదువుకున్న వాళ్ళందరినీ మారుస్తున్నారు, మీ అభిప్రాయం అంటే అంటే వాడు అంటాడు, ఆయన అంటాడు, అప్పుడప్పుడు కొత్త చెప్పులు కరుస్తూ ఉంటే కొత్త చెప్పులు కరిస్తే చెప్పులు మనం కొరుకుతామేంది, చెప్పు మనల్ని కరిస్తే మనం చెప్పులు కానీ వాడు పనికి మాలాడు, వాడికి మేము జాబు ఎలా అంటే వాడు మా చెప్పులతో సమానం. ఎవరు ఆయనతో పాటు వాదులాడడానికి వాళ్ళు రారు, కానీ ఎవరికాళ్ళు ఇట్లా వాడిని చులకం చేసి తర్వాత అందం ద్రాక్షలు పొలని అంటారు. వాడికి అసలు ఏం చేత కాదు, వాడికి ఈ పై ఆలోచనలు తప్పితే ఈ ఆధ్యాత్మాన్ని అందుకునేటువంటి దమ్ములు లేవు. అంటే పంచతంత్రంలో అందరి ఒక నక్క ఈ ద్రాక్ష పళ్ళు చూస్తుంది, బాబా బాబా తీగలు ఎగురుతుంది ఎగురుతుంది అందరి దానికి ఎంత ఎగిరినా అలాగే ఈ పుల్ల ద్రాక్ష పళ్ళు వీటి కోసం ప్రయత్నం చేయడానికి పోతూ ఉంటాడు. మాతపాటు కూర్చోడానికి కూడా పనికిరాడు వాడు అటు అనేసి అడిపోతాడు. కానీ ఎవరు ఆయనతో నిలబడి, ఎందుకంటే దేవుణ్ణి మనం వాద వివాదాలతో మనం నిరూపించలేము. కాబట్టి ఇట్లాంటి వాడితో మనం పని పెట్టుకుని టైం పాటు చేసుకోలేదు. జనాలను తప్పట్లు పెట్టి వాడి యోగి చేస్తారు, వాడికి కలుసుకోకుండా ఉండి మన వాళ్ళు కొంత ఉంటారు. అట అప్పుడు ఇస్తాడు, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పెళ్ళాం మాత్రం ఓం జయ జగదీశ హరి ఓం జయ ఆ దేఖాయి గ్యాప్లో కానీ కితనేలో దేఖాయి పాంచలో దేఖాయికా కుచ్చిరేల అబ్దోనం దేఖాయి బయటికి దేఖన జయ రాత్రికో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే పెళ్ళాం మాత్రం ఓం జయ జగదీశ జయ జయత నాయనకాలు తిరుగుతాడు. నా పెళ్ళామే నన్ను ఇట్లా ఛాలెంజ్ చేస్తుంది అని అడుగుతాడు, ఏమి నువ్వు ఇట్లంతా చేస్తుంది అంటే ఆమె ఉంటుంది, ఇది చేయకపోతే నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది, ఇది చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, మీరు కూడా చేస్తుంది తెలుస్తుంది అంటాడానికి మీద ఊళ్ళో పేరు కోసం డబ్బు కోసం ఏం చేసుకుంటే చేసుకుంటే కానీ నాకేం చెప్పమాకండి. సరే ఒకరోజు కాంజీబాయి ఇంటికి వచ్చేప్పుడు మంచి పిండి వంటలు ఏమి ఉంటాయి అంటే, ఈరోజు ఎవరి బర్త్డే అని చెప్పి పిండి వంటలు అన్నీ చేశాడు. ఇది జన్మాష్టమి, కృష్ణుడి బర్త్డే. అప్పుడు ఏంటంటాడు, ఆ కృష్ణుడు ఉన్నాడో లేడో కానీ ఆ కృష్ణుడి బర్త్డే అని ఆయన పుణ్యం అని చెప్పి మాకు రోజు తినే ఈ రొట్టెలు కొరకంటే ఈరోజు కొద్దిగా ఈ మనకి పకోడీలు పాయసం అన్నీ దొరుకుతున్నాయని చెప్పి ఆయన తింటాడు. ఆ తర్వాత ఈయన వెళ్తాడు, ఈ కాంజీబాయి పెళ్ళాం ఉంటుంది, నేను తీర్థయాత్రలకు వెళ్ళి నేను దర్శనం చేసుకోవాలా, రామేశ్వరం అక్కడ దర్శనం చేసుకోవాలా అని చెప్పి కూడా ఒప్పుకోదు. మీకు మీ పిచ్చులో ఆనందం అయితే మాకు మా పిచ్చులో ఆనందం ఏమని పోవాల్సిందే అంటే సరే పోయిరా అని చెప్పి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సడన్ గా ఒకరోజు టెలిఫోన్ వస్తుంది, ఇట్లా మీ భార్య ప్రయాణం చేస్తున్న బస్సు హరిద్వార్లో బోల్తా పడి ఆమెకి తలకి బలమైన గాయాలు తగిలాయి, కోమాలో ఉంది, ఎత్తుకుని పోతాడు. చూడండి అన్నట్టే అయింది, ఈ రాతి విగ్రహాలు పోస్తే అది కూడా రాయలాగా రాయరండి. ఇంత దేవుణ్ణి పూజించుకుంటే దేవుడు ఏం చేశాడు అంటే కోమార్తీయులు మారేట్టుకోలేరు. చట్టాన్ని జయించాలా, నేను కోర్టుకు వెళ్ళి నేను జడ్జి గారితో కేసు పెట్టి ఈ రకంగా జనాలంతా కూడా వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని పాడు చేసుకున్నారు, కాబట్టి మీరు చట్టపరంగా నిషేధించండి ధర్మాన్ని అని చెప్పి నేను అప్పీల్ చేస్తానని చెప్పి కోర్టులో కేసు పెడతాడు. ఇట్లా భారతదేశంలో అందరూ కూడా ఇంత ధర్మ గురువులంతా కూడా ప్రజలను అమాయకులు చేసి వాళ్ళు దోచుకుంటున్నారు. రెండోది, జనులంతా కూడా ఈ డబ్బుల్ని ఈ యజ్ఞాలకని హోమాలకని ఖర్చు పెడుతూ టైం జిల్లారి పట్టిస్తున్నారు. మై డియర్ లార్డ్, మీరు ధర్మాన్ని మీరు నిషేధించండి చట్టపరంగా, లేక అప్పుడు కానీ భారతదేశం బాగుపడే అవకాశం ఉంది. అంటే మామూలుగా ఎవరైనా కూడా కోర్టులో అప్పీల్ చేయొచ్చు కదా, దాన్ని ఛాలెంజ్ చేయాలా. ఆయన తన వైపు నుంచి చేస్తాడు, చట్టం తీసుకురావాలి ధర్మాన్ని నిషేధించడానికి అని చెప్పి. అంటే దాని వాద వివాదాలు, ధర్మాన్ని నిషేధించడానికి చట్టం రాకూడదని ఎవరిని రావాలి కదా జవాబు ఇవ్వడానికి, కానీ ఎవరు రారు. అప్పుడు గవర్నమెంట్ లాయర్ని పెడతాడు, ఆయన కూర్చుని ఉంటాడు, ఈయన వచ్చి గట్టిగా ఆ ఉదాహరణ ఈ ఉదాహరణ ఇచ్చి, వీళ్ళు తిరుపతిలో వాళ్ళు వెంట్రుకలు గుండు కొట్టించుకుని అంత బిగ్గులు చేసి వ్యాపారం పెద్ద వ్యాపారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడుగుతాడు, మీరేమన్నా ఈయన ఇచ్చే ఆర్గ్యుమెంట్లు మీరు జవాబు ఇవ్వడానికి మీరేమన్నా సిద్ధమవుతున్నాయండి? ఆయన దగ్గర ఏం జవాబులు ఏం లేవు. అప్పుడు లోపల నుంచి ఒక ఇస్కాన్ భక్తుడు, ఇస్కాన్ భక్తుడు ఆడియన్స్ నుంచి, ఇది భారతదేశంలో ఇప్పుడు కూడా 80% మంది భగవంతుని నమ్ముతారు, వాళ్ళు దేశాల కంటే కూడా భారతదేశంలో జనులు ప్రశాంతంగా చెడువాటు లేకుండా, దీనికంతా కారణం ధర్మం, కాబట్టి ధర్మాన్ని నిషేధించడానికి లేదు. ప్రజలకి నేను ప్రతివాదం జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఆ తిలకం పెట్టుకున్న ఒకడు కొద్దిగా అడగడం ప్రారంభిస్తాడు. ఆయన చదివిన విన్నాడు కదా వీళ్ళు విగ్రహాన్ని పూజిస్తారు. తర్వాత ఆయన అడుగుతాడు ఆ భక్తుడు, ఏమని అడుగుతాడు, మీకు జీవితంలో మీకు అత్యంత ప్రియమైనటువంటిది ఏమన్నా ఉందా? తోఫా అంటారంట. వాట్ ఈజ్ తోఫా? తోఫాకి అవుతాయి గిఫ్ట్, విలువైనటువంటి నమ్ముకోదగినటువంటి ఇష్టమైనటువంటి గిఫ్ట్ అనుకో ఎప్పుడైనా ఉంది. ఫస్ట్ వచ్చి వాళ్ళ అమ్మిచ్చింది, వాళ్ళ అమ్మి ఇప్పుడు చనిపోయింది, అది అని అవుతాడు. నవేత అంటాడు, నువ్వు అది ఒక మామూలుగా మీరు అట్లా ఎగతాళి చేయమాకండి, ఎంతో నాకు భావనలతో కూడినటువంటి చూడంగానే నాకు తల్లి గుర్తొస్తుంది, ఆమె నాకు ఇచ్చినటువంటి ప్రేమ గుర్తొస్తుంది. బల్లగుద్ది అంటాడు యువర్ ఆనర్. అదేవిధంగా ఈ విగ్రహాన్ని పూజించడం అనేటువంటిది అది భావనలతో కూడినటువంటిది, భక్తులకి వాళ్ళకి ఎంత మనశ్శాంతి ఆరాధన, అందుకే భారతీయులకి ఎంత ముఖ్యమైనది. వాళ్ళు కూడా ఒకళ్ళు మామూలు చూసుకోబోతున్నాయి, దీన్నే తిరిగి మన మీద ఆయన తెలివితేటలను కాంజీపై అడుగుతాడు. దేవుడు అంతటా ఉన్నాడు కదా, దేవుడు లేనటువంటి ప్రదేశం అక్కడ ఉంది. ఈ రాత్రి ఆయన అంటాడు కొద్దిగా మంచినీళ్ళు తాగి తాగుతారు అంటాడు. ఇప్పుడే కదా మీరు నీళ్లు తాగారు గ్లాసులో, నేను కూడా అలాగే తాగుతాను. గాలిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది, గాలిలో బాష్పవాయువు ఉంది, ఈ గ్లాసులో నీళ్ళు ఎందుకు తాగుతున్నారు? అట్లాగే తాగచ్చు కదా, గ్లాసులో ఎందుకు తాగుతున్నాడు? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నీళ్ళని గ్లాసులో తాగలేకపోతే ఇంకెలా తాగుతాను? అప్పుడు మళ్ళీ బల్లగుద్ది ఆర్గ్యుమెంట్, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఎరంగా నీళ్ళు అంతటా ఉన్నాయి, కానీ తాగడానికి అది ఒక ద్రవం, దానికి ఒక కంటేంద్రం అంతటా ఉన్నాడు, కానీ ఆయన్ని మనం స్మరించగలగడానికి, పూజించగలగడానికి, సేవించడానికి మనకు ఒక విగ్రహం అనేది అవసరం. అయిపోతున్నాడు ఆయన పక్షం. తర్వాత మళ్ళీ మూడో ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాడు. మూడో ఆర్గ్యుమెంట్ వీళ్ళంతా కూడా అర్థం లేకుండా గుళ్ళు చేయించుకుని జుట్టు అంతా ఇచ్చేస్తూ ఉంటారు. దేశ విదేశాలంతా విగ్గులు అమ్ముతున్నారు. ఎంత జనాన్ని మోసగించడం. దానికి జవాబుగా ఆ వైష్ణవుడు ఆయన అంటాడు, ఇంతకుముందంతా మంగళ వాళ్ళు ఎక్కడికి అక్కడ బొచ్చు కరిగి వాళ్ళంతా చెత్తకుండీలో పడేశాడు. అటువంటి చెత్తకుండ పడవేసేటువంటి ఆ వెంట్రుకల్ని దాన్ని ఈ రకంగా చేయడం వలన పారేసేటువంటి దాని నుంచి కూడా మనం ఉపయోగానికి తీసుకొస్తున్నాం. ఉపయోగానికి తీసుకొస్తున్నాం. దీని వ్యాపారం ఏంటంటే ఈ తెలివితేటలతో కూడా ఆ రకంగా కాంజీ బైక్ జిందాబాద్ ధర్మ జిందాబాద్ అదే అంటే మళ్ళీ ఆయన అందరినీ ఇక్కడ ఇది చెప్పుకోవడం కారణం, ఇక్కడ ఈ రోజుల్లో మనకి ఆత్మజ్ఞానం లేని వల్ల జనాలంతా కూడా డబ్బే ప్రధానం. తర్వాత నేనే శక్తివంతుణ్ణి, తర్వాత నాకెవరన్నా పోటీగా వచ్చినట్టయితే నా శత్రువు, వాడు నా శత్రువు, ఈ రకంగా వాళ్ళు డబ్బు సంపాదించడంలో ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఇతరులతో ఈర్ష్యపడి పోటీ పడుతూ ఉంటారు. ఈ రకంగా వాళ్ళు దేనికోసం బతుకుతున్నారు తెలియకుండా వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా అశాంతిగా బతుకుతూ ఉంటారు. ఇది రాక్షసుల యొక్క లక్షణం. వాళ్ళు పెరుగుతున్నా కూడా వాళ్ళకి ఎన్ని చేదు అనుభవాలు కలిగినా కూడా వాళ్ళంతటి వాళ్ళకి ఎటువంటి ఆత్మజ్ఞానం కలగదు కాబట్టి ఎంతోమందికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. వాళ్ళకి విరక్తి ఏం కలగదు. యాక్సిడెంట్ అవగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను బతికించండి, నన్ను కాపాడండి, అది నైట్కి వచ్చినట్లయితే డాక్టర్ దేవుడు అంటాడు, అది భగవంతుడి దయ వల్ల బతికి బయటపడ్డానికోడు. కానీ డాక్టర్ దేవుడు మిగతా దేవుడిని పూజించాల్సిన అవసరం. ఇట్లా నాస్తికవాదాలు పెంచుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఎంత పీడను అనుభవించారు. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడైనా కూడా రావచ్చు జీవితంలో. యాక్సిడెంట్ ఈరోజు అయిందని మళ్ళీ అవదనేం కాదు, ఏ క్షణమైనా మళ్ళీ యాక్సిడెంట్ కావచ్చు. ఆఖరిలో ప్రతి వ్యక్తి కూడా ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి నియమాలు ముసల్తనము రోగము చావు అనేటువంటిది. ఈ రకంగా సుఖాన్ని వెతుకుతున్నా కూడా ప్రతి వ్యక్తి కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. అయినా కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి తయారవరు. అహంకారం వల్ల వాళ్ళు మోహానికి గురవడం వల్ల, బుద్ధి పోగొట్టుకోవడం వల్ల, అహంకారానికి లోనవడం వల్ల ఎవరు కూడా వాస్తవాన్ని అంగీకరించడానికి తయారుగా ఉండరు. తర్వాత వాళ్ళు సొంత ప్లాన్లు వేసుకుని వాళ్ళు శాస్త్రాలు చెప్పిన ఈ యజ్ఞాలు కాకుండా వాళ్ళు అంటూ ఉంటారు కదా, యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఆర్ టెంపుల్స్ ఫర్ ది మోడర్న్ ఏజ్. నెహ్రూ గారు అన్నారు, ఈ ఆధునిక కాలంలో మన విద్యాలయాలే మనకి మందిరాలతో సమానం, ఆ మందిరాల వల్ల ప్రయోజనం. ఇది నిజంగా విద్యాలయాల మందిరాలు. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళు అయితే దేశ భవిష్యత్తుని మార్చగలుగుతాం. ఇట్లంతా చదువుతుంటారు. రకంగా వాళ్ళు వర్క్ ఇస్ వర్షిప్, ఈ దేవుని పూజిస్తే లాభమేంది, నువ్వు కర్మలు నీ పని నువ్వు నిజాయితీగా చెయ్యి, గట్టిగా చెయ్యి, దానివల్ల నువ్వు ఫలితాన్ని, వర్క్ ఇస్ వర్షిప్ అని చెప్పి సేవ మాధవ సేవ అంతా కూడా రివర్స్లో దేవుణ్ణి నామరూపాలు లేకుండా చేయకుండా చేసి సమాజాన్ని ఎత్తేయడానికి వర్క్ ఇస్ వర్షిప్, మానవ సేవ మాధవ సేవ ఇట్లంతా చెప్పి కావలి పోయినాం కదా. కావలి విజయవాడ పోయినాం. కావలిలో ఆయన డాక్టర్ గారు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఒక పెళ్ళం ఏదో రోగం చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆమె కూడా మళ్ళీ క్యాన్సర్ రోగం చనిపోయింది. ప్రధానం ద్వారా ముగ్గురు పిల్లకాయలు, డాక్టర్ ప్రభాకర్ రాయలు, వాళ్ళ ఉద్యోగాలకు అంత మళ్ళీ ఆయన ఒంటరి వాడైపోయినాడు. ఇప్పుడు ఆయన జీవితంలో వదలకుండా నా ఒకరి స్వాస్థ్య దాకా నేను డాక్టర్ లాగే పనిచేయాలి స్వామి అంటే ఏమి ఏం నేర్చుకోవడానికి రెడీగా లేదు. అది కాకుండా ఆయన దగ్గర అంత ఇంత డబ్బు సంపాదించగలిగితే డాక్టర్గా, ఆయన అనేది నేను ఈ వికలాంగులకి అందులకి వీళ్ళకి సేవ చేయాలా, నేను చేయగలిగినంతగా ప్రశ్న అడగదు. ఎందుకు మనుషులు వికలాంగులు అవుతున్నారు, ఇందులకి ఆర్థిక సహాయం చేయడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి బీడీ అలవాట్లు పోతాయా, వాళ్ళకు ఉండేటువంటి ద్వేషాలు పోతాయా అంటే మనం డబ్బు పాటు చేస్తున్నాం కానీ ఎయిట్ వ్యక్తి ఏమైనా సంతోషాన్ని పొందుతున్నాడా? మనలో ఈర్ష్య ద్వేషాలు ఉన్నంత వరకు మనకి మనం అవిటివాడు గుడివాడు అయితే వాడు మనకి ఇంత తిండి పెడుతూ ఉంటాడు. దానివల్ల మన అవిటితనం పోయిందా, మన గుడితనం పోయిందా? అంతే వాళ్ళు గుడివాడమే కదా. సహాయం చేయడం తప్పేం లేదు కానీ అది ఏమన్నా సంతోషాన్ని ఏమన్నా కలిగిస్తుందా? ఇచ్చేవాడికి కానీ ఇచ్చేవాడికి ఏదో తృప్తి, నా డబ్బుని సంపాదించుకోలేని వాడికి ఖర్చు పెడుతున్నా అని చెప్పి. కానీ అదే మనకి ఆనంద, మన ఈర్ష్యాద్వేషాలు, మనకే మన రోగాలు ఇవన్నీ. ఎవరు ఇక్కడ శారీరక స్థాయిలో ఎవరు కూడా సుఖపడుతుంది లేదు. కానీ స్వార్థంగా బతకడం కంటే ఏదో పది మందికి అదో ఇదో చేయడం మంచిదే, కానీ ఇక్కడ సుఖపడుతుంది ఎవరు లేదు. ఎందుకంటే సుఖం అనేటువంటిది అది శరీర స్థాయికి చెందినటువంటిది కాదు. ఈ ఆనందం అనేటువంటిది ఆత్మ యొక్క లక్షణం. అది ప్రపంచంలో ఇంతమంది సమాజ సేవకులు వచ్చారు, ఆయన కూడా ఏమన్నా సమస్యలు ఏమైనా తగ్గాయా, ఎవరైనా సుఖపడ్డారా, వికలండి లేదా వికలాంగుల ఆశ్రమాలు కాదండి, ఏదో వాళ్ళు బతుకు ఈడుస్తున్నారు, వాళ్ళేం పెద్దవాళ్ళేమో. కానీ ఎవరి జీవితంలో అయితే ఆత్మజ్ఞానం కలిగి వాళ్ళు భగవంతుని భజన చేస్తూ ఉంటారు. మనం అనేది శరీర అవసరాలు తీర్చడమే కాదు, మన ఆత్మకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ప్రభు ఈ ఉదాహరణ ఇస్తాడు కదా, ఒక మనమంతా కూడా భగవంతుడి సంతానం, భగవంతుడి సృష్టిలో దేనికి లోటు లేదు. ఇంత బ్రహ్మాండమైన సృష్టి పొట్టకంటూ ఉండగా మన జ్ఞానుడి పొట్టకి ఈ ప్రపంచంలో ఇంత భగవంతుడు నింపలేడు. అయింది మన జ్ఞానుడి పొట్ట సమస్య భగవంతుడి సంతానం అంటే భగవంతుడు మనల్ని పోషించగలడు, కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం లేదు, మనం భగవంతుడి నియమాలను పాటించటం లేదు. బట్ ఒక ధనికుడి పిల్లవాడు తండ్రితో కొట్లాడి అతను అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతే అతను పాలవుతాడు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, అక్కడ ఇక్కడో ఏ హోటల్లోనో గిన్నెలు కలిగి అక్కడెక్కడ ఏదో చిన్న పెద్ద కొట్లాడి అని డబ్బు లేదని కాదు, తండ్రికి ఉండే ఆస్తి అంతా కూడా పిల్లల కోసం. కానీ తండ్రితో కొట్లాడి వెళ్ళిపోతే తండ్రి ఏం చేయగలడు, వెతుక్కుంటూ ఉంటాడు ఎప్పుడు వస్తాడు నా కొడుకు ఎప్పుడు తిరిగి వస్తుందని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయినాడు అంతే కదా. తండ్రిని, ధనికుడైనటువంటి తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తికి మనం ఏ రకం వేలు చేయగలం? మనం వాడికి ఇంత తిండి ఇచ్చి వెళ్ళిపోవచ్చు, లేదా అతనికి నాలుగు మంచి మాటలు మాట్లాడి. కానీ ప్రతిరోజు ఉండే అవసరాలని ఎవరు తీరుస్తారు? అతను సంపాదించుకుంటున్నా కూడా ధనికుడైన తండ్రి ఉన్నప్పుడు అతను కష్టపడాల్సిన అవసరం లేదు కదా, ఆస్తులన్నీ ఉన్నాయి. అట్లా మనంతా కూడా భగవంతుడి యొక్క సంతానం. ఈ సృష్టిలో ఉండే సంపత్ అంతా కూడా భగవంతుడు మన కోసం ఏర్పాటు చేశారు, కానీ మన కర్మలు బాగాలేకపోవడం వల్ల ఇది మనకు అందుబాటు కావట్లేదు. ప్రపంచంలో తినడానికి లేదని కాదు, మనకి సరిగ్గా దొరకటం లేదు అంటే అది మన లోపం ఉంది కదా. కావాల్సిన తిండి కానీ మనం కొనుక్కు, మన దగ్గర డబ్బు లేదు కొనుక్కోవడానికి అవసరం. కాబట్టి ఒక చేయాలంటే అతన్ని మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోయినటువంటి కొడుకుని ఆయనకు నచ్చ చెప్పి తీసుకొచ్చి మళ్ళీ తండ్రికి అప్పచెబితే అతని సమస్యలన్నీ పోతాయి. అంటే అది నిజమైనటువంటి సేవ. ఏదో ఒకరోజు తిండి పెట్టి నాలుగు మంచి మాటలన్నీ లేదా అతను ఏదో రకం కష్టపడుతూ ఉంటే జీవితాంతం, అదంతా కూడా సరైనటువంటి సమాధానం కాదు. అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి, అతను తీసుకెళ్ళి మళ్ళీ ధనికుడైనటువంటి తండ్రికి అప్పగించాల. పాయింట్ వచ్చే భగవద్ జ్ఞానాన్ని ఇతరులకి అర్థమయ్యేలా చెప్పడం, భగవంతుడితో సంబంధం పొందడానికి ఏం చేయాలి, భగవంతుడు చూస్తున్నాడు కలికాలంలో కలవుతుంది హరికీర్తనార్థం, కలికాలం నా కీర్తన చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని నేను అన్ని విధాలుగా ఆదుకుంటాను. ఎవరైతే నాటకం కోసం కాదు, ఎవరైతే నిజంగానే నేను భగవంతుని వదిలిపెట్టడం వల్ల అశాంతికి లోనయ్యాను, భగవంతుని వదిలిపెట్టడం వల్ల నేను అనవసరంగా కష్టపడుతున్నాను, భగవంతుని వదిలిపెట్టడం వల్ల అన్నీ ఉన్నా కూడా నాకు ఆనందం మాత్రం కరువు అవుతుంది, అది దొరకటం లేదు, ఏంటంటే అది ఆధ్యాత్మికంగానే కలుగుతుంది, అది మనం తెలిసినప్పుడు మనం వెంటనే కృష్ణుని అంగీకరించి కృష్ణనామాన్ని జపం చేస్తామంటే మనకి తెలుస్తుంది, ఉన్నా లేకపోయినా కూడా మనం ప్రశాంతంగా బతుకుతూ ఉంటాం అని అంటే. హరే కృష్ణ 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 హరే హరే.